రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కళోత్సవంతో గాని ఉత్సవం పూర్తి కాదన్న విషయం అప్పుడు భక్తులకు స్ఫురించింది. మరునాడు శ్రీకృష్ణ జననమునాడు పాటించు కాలాహండి అను ఉత్సవాన్ని జరిపారు. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారం కలిపి వేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగలగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగాని తన స్నేహితులకు గొల్లపిల్లవాండ్రకు పంచిపెట్టేవాడట. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించారు. శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా జరిగిపోవుచుండగా పగటివేళ పతాకోత్సవము, రాత్రియందు చందనోత్సవం కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధంగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవంగా మారింది. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశాలు క్రమంగా విస్తరించాయి. చైత్ర పాడ్యమి నుంచి రాధాకృష్ణమాయి నామసప్తాహం ప్రారంభించింది. భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొనేవారు. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజాములనే భజనలో చేరేది. శ్రీరామనవమి ఉత్సవాలు దేశమంతటా జరుగుటచే హరికథా కాలక్షేపము చేయు హరిదాసులు దొరుకుట దుర్లభంగా ఉండేది. శ్రీరామనవమికి వారం రోజుల ముందు ఆధునిక తుకారాం అని పిలువబడే బాలాబువా అనే సంకీర్తనాకారుని కాకా మహాజని యాదృచ్ఛికంగా కలయుట తటస్థించింది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజిని అతన్ని సిరిడీకి తోడ్కొని వచ్చాడు. ఆ మరుసటి సంవత్సరం కూడా, అనగా 1914 తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధకవిటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండుట చేత బాలబువా సతార్కార్ సంకీర్తన కార్యక్రమాలు లేక ఖాళీగా ఉన్నాడు. కాకాసాహెబ్ దీక్ష ద్వారా బాబా అనుమతి పొంది అతడు సిరిడీ వచ్చి హరికథా సంకీర్తనాన్ని చేశాడు. బాబా అతన్ని తగినట్లు సత్కరించాడు. 1914 నుండి శ్రీరామనవమి నాడు సిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసుగడు మహారాజునకు బాబా అప్పగించడం ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతంగా పరిష్కరించబడింది. 1912 నుండి ఈ ఉత్సవం రానురాను వృద్ధి పొందింది. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు సిరిడీ తేనె తృట్టి వలె ప్రజలతో కిటకిటలాడేది. అంగళ్ల సంఖ్య పెరిగిపోయింది. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనేవారు. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరిగేది. రాధాకృష్ణమాయి కృషిచే సిరిడీ ఒక సంస్థానంగా రూపొందింది. వివిధములైన హంగులు, అలంకారాలు పెరిగాయి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బాల్టీలు, వంట పాత్రలు, పట్టములు, నిలువుటద్దములు మొదలగునవి బహూకరింపబడేవి. ఉత్సవానికి ఏనుగులు కూడా వచ్చేవి. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీరిని ఏమాత్రము లక్ష్యపెట్టక యథాపూర్వము నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవాల్లో పాల్గొనేవారు. ఈనాటి వరకు ఎటువంటి మతకలహాలు సిరిడీలో తలెత్తలేదు. పెద్ద సంఖ్యలో జనులు గుమికూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ, అల్లరులు కానీ సంభవించలేదు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టింది. ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధంగాని మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకున్నాడు. మసీదు మరమ్మత్తు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించాడు. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చందోర్కర్కు ఆ సేవ లభించినది. రాళ్లతాపన కార్యం కాకాసాహెబ్ దీక్షిత్కు నియోగించబడింది. మసీదుకు మరమ్మత్తులు చేయుట మొదట బాబాకిష్టం లేకున్నా భక్తులకు మహల్సాపతి కల్పించుకుని ఎటులను బాబా అనుమతిని సాధించాడు. బాబా చావడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించారు. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911 సభామండపాన్ని పూర్తి చేశారు. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యంగా లేకుండేది. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనప స్తంభాలు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించాడు. రాత్రి అంతయు శ్రమపడి స్తంభాలు నాటేవారు. మరుసటి దినం ప్రాతకాలములనే బాబా చావడి నుండి వచ్చి అది ఎంతయూ చూసి కోపంతో ఆ స్తంభాలను పీకి పారవేచడేవారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై నాటిన ఇనప స్తంభాన్ని ఒక చేతితో పెకలించుచు రెండవ చేతితో తాత్యా పాటిల్ పీక పట్టుకున్నాడు. తాత్యా తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పు అంటించి ఒక గోతిలో పారవేచాడు. బాబా నేత్రాలు నిప్పు కణముల వలె వెలుగుచున్నాయి. ఎవరికినీ బాబా వైపు చూచుటకు ధైర్యం చాలలేదు. అందరూ భయకంపితులైనారు. బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరాడు. అది శుభ సమయం అందు చేయు ఆహుతి వలె కనబడింది. తాత్యా కూడా చాలా భయపడ్డాడు. తాత్యాకేమి జరుగునున్నదో ఎవరికి ఏమీయో తెలియకున్నది. కల్పించుకుని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటకెవ్వరికీ ధైర్యం చాలలేదు. ఇంతలో కుష్ఠిరోగియు బాబా భక్తుడగు బాగోజీ షిందే కొంచెం ధైర్యం కూడగట్టుకుని ముందుకు పోగా బాబా వారిని ఒక పక్కకు తోసివేశెను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలిచిరో అందరికీ ఒకే గతి పట్టింది. కొంతసేపటికి బాబా శాంతించారు. ఒక దుకాణదారుని పిలిచి వాని వద్ద నుంచి ఒక నగిషీ జరిపాగాను కొని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించుటకా ఎన్నట్లు దానిని స్వయంగా తాత్యా తలకు చుట్టారు. బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అంత త్వరలో బాబాకెట్లు కోపం వచ్చింది? ఎందుచేత ఈ విధంగా తాత్యాను శిక్షించను? వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడింది అని అందరూ ఆలోచిస్తున్నారు. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడేవారు. అంతలో అకారణంగా కోపించేవారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. 6వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 7వ అధ్యాయం. సాయిబాబా హిందువన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించేవారు. మహమ్మదీయుడనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించడివారు. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తంగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవాన్ని జరిపేవారు. అదే సమయంలో మహమ్మదీయుల చందనోత్సవాన్ని జరుపుటకు అనుమతినిచ్చారు. ఈ ఉత్సవ సమయంలో కుస్తీ పోటీలను ప్రోత్సహించేవారు. గెలిచిన వారికి మంచి బహుమతులిచ్చేవారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండేవారు. ఈదుల్ ఫితర్ పండగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించడివారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూత్ నిలిపి కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామంలో ఊరేగిస్తామన్నారు. 4 దినముల వరకు మసీదులో తాబూత్ నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచంగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులన్నచో హిందువుల వలె వారి చెవులు కుట్టబడి ఉండేవి. వారు హిందువులనచో సుంతిని ప్రోత్సహించడివారు. బాబా హిందువైనచో మసీదునందు ఉండగలరా? మహమ్మదీయుడైనచో ధుని అని పిలువబడే అగ్నిహోత్రాన్ని వెలిగించగలరా? అదియేగాక తిరగలితో విసురుట, శంఖమూదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన, అన్నసంతర్పణ, అర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతానికి అంగీకారము కాని విషయములు మసీదులో జరపగలరా? వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములెట్లు చేయుచుండెడివారు? వారే తెగవారని అడగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకపోయారు. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి అనురించెదరో వారు దేవునితో నైక్యమైపోయేదరు. వారికి దేనితో సంబంధము గాని భేదభావం గాని ఉండదు. వారికి జాతి మతములతో ఎట్టి సంబంధమూ లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించేది కాదు. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసాలను భుజించేవారు. వారి భోజన పళ్ళెంలో కుక్కలు మూతిపెట్టినను ఎసడించేవారు కారు. శ్రీ సాయి అవతారం విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వజన్మ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చును భాగ్యము లభించింది. వారి సాంగత్యము లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలివి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు. బాబా వారితో కలిసి నవ్వుతూ సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్కను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండెడిది. వారికి వాద వివాదములు గాని చర్చలు గాని ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతంగాను సంయమనంతోనూ ఉండేవారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించేవారు. ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు. వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించారు. అందరి అంతరంగములందు గల రహస్యాలన్నీ బాబా ఎరింగిడివాడు. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యపడేవారు. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీయూ తెలియని వాని వలె నటించుచుండేవారు. సన్మానములన్నచో వారికేమాత్రమూ ఇష్టము లేదు. సాయిబాబా నైజమట్టిది. మానవ దేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలెను. వారిని చూచిన వారందరూ వారు సిరిడీలో వెలసిన భగవంతుడనియే అనుకునిచుండేవారు. వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమలనెట్లు వర్ణించగలను? సాయిబాబా వైఖరి. సిరిడీ గ్రామంలో ఉన్న శని, గణపతి, పార్వతీ శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నింటినీ తాత్యాపాటిల ద్వారా బాబా బాగు చేయించాడు. వారి దానగుణము ఎనదగినది. దక్షిణ రూపంగా వసూలైన పైకమంతయు ఇష్టం వచ్చినట్లు పంచిపెట్టేవారు. బాబాను దర్శించినంత మాత్రాన ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులయ్యేవారు. దుర్మార్గులు సన్మార్గులుగా మారేవారు. కుష్ఠువారు కూడా రోగ విముక్తులయ్యేవారు. అనేకులకు కోరికలు నెరవేరుచుండేవి. ఎటువంటి మందులు పసురులతో పని లేకుండానే గ్రుడ్డివారికి దృష్టి వచ్చేది, కుంటివారికి కాళ్ళు వచ్చేవి. సాయిబాబా కీర్తి నలుమూలలా వ్యాపించింది. అన్ని దేశముల నుండి భక్తులు సిరిడీకి తండోపతండాలుగా రాసాగారు. బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా ధ్యానమగ్నులై కూర్చునడివారు. ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు, మరొకప్పుడు స్నానము లేకుండానే ఉండేవారు. తొలిదినములలో బాబా తెల్లటి తలపాగా శుభ్రమైన దోవతి చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చడివారు. వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతంగా పనిచేయుచుండెడివి. వారు గొప్ప హకీం అని పేరు వచ్చెను. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడ్డాయి. సిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు తీసుకుని వచ్చారు. సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరంతో చేసిన ఔషధాలు వైద్యులు ఉపయోగిస్తారు. కాని బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్ల జీడి గింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి. మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కళ్ళలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యాయి. నల్ల జీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు. ఇటువంటి చిత్రములు అనేకములు గలవు. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండేవి. ధౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణించబడినవి. మసీదుకు చాలా దూరాన ఒక మర్రి చెట్టు కలదు. అక్కడొక బావి కూడా ఉన్నది. ప్రతి 3 రోజులకు ఒకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేసేవారు. ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకు వెడలగ్రక్కి వాటిని నీటితో శుభ్రపరిచి ప్రక్కనే ఉన్న నేరేడు చెట్టుపై ఆరవేయుట సిరిడీలోని కొందరు కండ్లారా చూసి చెప్పినారు. మామూలుగా ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మృంగి కడుపులో 1/2 గంట వరకు నుండనించి పిమ్మట తీసేవారు. కాని బాబా చేసిన ఈ ధౌతి చాలా విశిష్టమైనది, అసాధారణమైనది. బాబా తన శరీర అవయవములన్నీ వేరు చేసి మసీదునందు వేరువేరు స్థలాల్లో విడిచిపెట్టేవారు. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట చూచి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేశారనుకుని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకున్నాడు. కాని మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయము గురించి కొంచెమైనా తెలిసియుండునని తననే అనుమానించెదరని భయపడి ఊరుకున్నాడు. మరుసటి దినమతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలే హాయిగా కూర్చుని ఉండడు చూసి ఆశ్చర్యపోయాడు. ముందు దినము తాను చూచిందంతయో భ్రాంతి అనుకున్నాడు. చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేస్తూ ఉండేవారు. వారి యోగస్థితి ఎవరికీ అంతుపట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితంగా చికిత్స చేసేవారు. ఎందరో పేదలు, యథార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థంగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చింది. బాబా తమ సొంతం కొరకు ఏమీయూ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకుని ఆ బాధను తామనుభవించేవారు. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్ద్ర హృదయము విదితమవుతోంది. 1910వ సంవత్సరం ఘనత్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చలికాచుకునుచు దునిలో కట్టెలు వేయిస్తున్నాడు. దుని బాగుగా మండుతున్నది. కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారుగా సాయి తన చేతిని దునిలో పెట్టి నిశ్చలంగా ఉండిపోయారు. మంటలకు చేయి కాలిపోయింది. మాధవుడనే నౌకరు మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరిగెత్తినారు. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకుని బలంగా వెనక్కి లాగారు. దేవ, ఇట్లేలా చేసితరని బాబా అని అడిగారు. మరేదో లోకములో ఉండినట్లుండిన బాబా బాహ్యస్మృతి తెచ్చుకుని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకుని కులిమి నుదుచున్నది. ఇంతలో ఆమె భర్త పిలిచాడు. తన ఒడిలో బిడ్డయున్న సంగతి మరిచి ఆమె తొందరగా లేచింది. బిడ్డ మండుచున్న కులిమిలో పడింది. వెంటనే నా చేతిని కులిమిలోకి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని నా చేయి కాలితే కాలినది. అది నాకంత బాధాకరము కాదు. కాని బిడ్డ రక్షించబడిన విషయము నాకు ఆనందము కలుగు చేయుచున్నది అని జవాబిచ్చారు సాయిబాబా. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాలిను అన్న సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ కిందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానంద్ అనే ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకుని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిన సిరిడీ చేరాడు. చికిత్స చేయుటకై డాక్టరకు కాలిన తమ చేయి చూపమని బాబాను నానాసాహెబ్ కోరాడు. బాబా అందుకు ఒప్పుకొనలేదు. చేయి కాలిన లగాయతు బాగోజీ షిందే అను కుష్ఠరోగి ఏదో ఆకు వేసి కట్టుకట్టెడివాడు. నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతించలేదు. డాక్టర్ గారు కూడా అనేకసార్లు వేడుకున్నారు. అల్లాయే తన వైద్యుడని, తనకేమాత్రము బాధ లేదని చెప్పుచు ఎటులో డాక్టరుచే చికిత్స చేయించుకునుట దాటవేసేవాడు. అందుచే డాక్టరు మందుల పెట్టి మూతైనా తెరవకుండానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయారు. కాని అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం కలిగింది. ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుకట్టేవాడు. కొన్ని దినముల తర్వాత గాయము మానిపోయింది. అందరూ సంతోషించారు. అప్పటికిని ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండినదా అను సంగతి ఎవరికీ తెలియదు. కాని ప్రతిరోజు ఉదయము బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టేవాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండేది. మహాసిద్ధపురుషుడైన బాబాకి ఇదంతయు నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ ఎందుగల ప్రేమచే అతడొనర్చు ఉపాసనను గైకొనేవాడు. బాబా లెండికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడిచేవాడు. ప్రతిరోజు ఉదయం బాబా దునియొద్ద కూర్చునగానే బాగోజీ తన సేవాకార్యం మొదలుపెట్టేవాడు. బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితంగా ఈ జన్మలో కుష్ఠరోగం చేయి బాధపడుతున్నాడు. వాని వ్రేళ్లు ఈడ్చుకుని పోయి ఉండేవి. వాని శరీరమంతయు చీముకారుచు దుర్వాసన కొట్టేది. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతుని వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు, బాబా సహవాసాన్ని పూర్తిగా అనుభవించినవాడు. బాబా విచిత్ర లీలలలో ఇంకొక దాన్ని వర్ణిద్దాం. అమరావతి నివాసియకు దాదాసాహెబ్ కాపాడే భార్య తన చిన్న కొడుకుతో కలిసి సిరిడీలో కొన్ని దినములున్నది. ఒకనాడు కాపాడే కుమారునికి తీవ్ర జ్వరం వచ్చింది. అది ప్లేగు జ్వరం కింద మారింది. ఆ తల్లి మిక్కిలి భయపడింది. సిరిడీ విడిచి అమరావతి పోవాలని అనుకుని సాయంకాలము బాబా బూటీవాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవునడగబోయింది. గద్గద కంఠంతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పింది. బాబా ఆమెతో మృదువుగా, అమ్మా, ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టియున్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీయూ చిదిరిపోయి ఆకాశము నిర్మలమగును అనుచు కఫ్నీని పైకెత్తి చంకలో కోడి గ్రుడ్డంత పరిమాణము గల నాలుగు ప్లేగు పుక్కులను చూపుతూ, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడదనో చూడుము, వారి కష్టములన్నీయూ నావే అన్నారు. ఈ మహాద్భుత లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామే ఎట్లు స్వీకరింతురో అన్న విషయం స్పష్టమయ్యింది. మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియూ ఆశించక ప్రేమించదరు. భక్తులనే తమ స్వజనులుగా భావిస్తారు. బాబా పండరి ప్రయాణం. సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించేవారు, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించేవారు అను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు కాందేశ్లోని నందూరు బారులో మామల్తాదారుగా ఉండేవాడు. అతనికి పండరీపురం బదిలీ అయ్యింది. సాయిబాబా యందు అతనికి గల భక్తి అను ఫలం ఆనాటికి పండింది. పండరీపురాన్ని భూలోక వైకుంఠం అంటారు. అట్టి స్థలమునకు బదిలీ ఎగొడచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసిన అవసరం ఉన్నది. అందువలన సిరిడీలో ఎవరికీ ఉత్తరము వ్రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యాడు. ముందుగా సిరిడీకి పోయి తన విఠోబాయుగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవలనని నిర్ణయించుకున్నాడు. నానాసాహెబ్ సిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు, కానీ బాబా గ్రహించారు. నానాసాహెబ్ నీమ్గాం చేరుసరికి సిరిడీ మసీదులో కలకలం రేగింది. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పాషిండే కాశీరాములతో మాట్లాడుచున్నాడు. హఠాత్తుగా బాబా వారితో ఇట్లన్నాడు, మన నలుగురము కలిసి భజన చేసేదము. పండరి ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడిదము లెండు అని అందరూ కలిసి పాడసాగారు. ఆ పాట యొక్క భావం ఏమనగా, నేను పండరి పోవలెను, నేనక్కడనే నివసించవలెను, ఎందుకనగా అదియే నా ప్రభువు యొక్క ధామము. ఆ విధంగా బాబా పాడుచుండగా భక్తులందరూ బాబాని అనుకరిస్తున్నారు. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతంగా వచ్చి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తనకి పండరీపురము బదిలీ అయినదని, బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడ ఉండవలసిందని వేడుకున్నాడు. ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకనగా బాబా అప్పటికే పండరీపురం పోవలను అని, అచ్చట ఉండవలను అన్న భావాన్ని వెలిబుచ్చినారని తక్కిన భక్తులు చెప్పినారు. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడ్డాడు. బాబా యొక్క ఊదీ ప్రసాదాన్ని, ఆశీర్వాదాన్ని, అనుజ్ఞని పొంది నానాసాహెబ్ చందోర్కర్ పండరికి పోయాడు. ఇట్టి బాబా లీలల కంతు లేదు. 7వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. మొదటి రోజు పారాయణము సమాప్తము.